ఆ ప్రేమకు ఆయన ఆశ్రయించావా, ఆయన వచ్చి నీలో ఇమిడిపోతాడు. ఇదే భావం మనకు అక్కడ చెప్తూ విచినుత భవనీషు వల్లవీనాం ఉపనిషదర్థములు కలే నిబద్ధం అంటాడు లీలాసుకుడు. ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ పరతత్వము యశోదమ్మ ఇంట రోటికి కట్టబడింది చూడండి అని చెప్పాడు అక్కడ. అలాంటి వాడు ఇక్కడికి వచ్చేసాడు ఎలాగో అలాగే ఉపనిషత్తుల్లో దొరికేటువంటి అర్థం కాని పరమశివతత్వము అర్జునుడి బాహువుల్లో బంధింపబడింది. ఎందుకు? అర్జునుడు అలా తప్పించి తపస్సు చేస్తే ఆయన వచ్చి దొరికిపోయాడు. కనుకనే భక్త సులభుడు అనే భావాన్ని ఇంత జగ్గా చెప్పారు. ఇక్కడ నుంచి ఇలాంటి చమత్కారాలు ఏ శ్లోకానికి ఆ శ్లోకమే విడివిడిగా కొన్ని చమత్కారాలు చూపించారు. యోగీశ్వర కోపి దిగంబర సన్ జటాధర సర్వవిధస్తి శైలే తద్దర్శనేచ్చే తవ శక్తిరస్తి నివృత్తిమే వైశ్యతి దేహ కష్టం. ఇది అర్థం కావాలంటే కొంచెం లోకరీతి ఒకటి అర్థం కావాలి. లోకరీతిలో ఎలా ఉంటుందంటే, ఒక ఊళ్ళో కొంతమంది ఉంటూ ఉన్నారు. ఆ ఊరికి ఎవడో ఒక యోగి వచ్చాడు. ఆ ఊరి కొండ మీద బస చేశాడు ఆయన. నెమ్మదిగా ఆయన గురించి ఒకరు ఒకరు చెప్పుకుంటున్నారు. మౌత్ పబ్లిసిటీ, అప్పుడేం పాంప్లెట్లు ఉన్నాయో ఛానల్స్లో చెప్పారా, ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఒక ఆయన వచ్చాడు, ఒక యోగి, ఒక జటాధారి ఈ కొండ మీద కూర్చున్నాడు. నీకు జబ్బు పోవాలి అంటే ఆయన దగ్గరికి వెళ్ళు, ఆ బాగు చేసే శక్తి ఆయనకుంది అని చెప్పుకోరా అండి. ఇంకక్కడ క్యూ కడుతూ ఉంటారు ఒక్కొక్కరు. కనుక లోకంలో ఇది అలవాటు. ఒక యోగి ఎవడో వచ్చాడు హిమాలయాల నుంచో లేదా ఎక్కడి నుంచో వచ్చాడు, ఆయన మన ఊరికి వచ్చాడు, కొండ మీద కూర్చున్నాడు. పీఠాధీశ్వరుడు ఇచ్చారు, వెళ్ళండి అని ఒకరికొకరు చెప్పుకోరు. అప్పుడు వెళ్ళారు మనందరం పొలోమని. అలాగే ఇక్కడ అలాంటి ఒక లోకంలో ఉండేటటువంటి ఒక రీతిని ఇక్కడ తీసుకుని శ్లోకంలో చూపిస్తున్నారు. యోగీశ్వర కోపి, ఎవడో యోగీశ్వరుడు వచ్చాడు, ఆయన దిగంబరస్సన్, ఇదో క్వాలిఫికేషన్. ఆయన దిగంబరుడు అంటే మనకి ఇప్పటికీ కొందరు యోగులు హిమాలయ పర్వతాల్లో ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ మీకు కనబడరు. ఏ కుంభకోణ సమయాల్లోనూ వాళ్ళు వస్తారు. వాళ్ళ ఒంటి మీద వస్త్రాలు ఉండదు. ఈ నాగరికులందరూ వాళ్ళని ఏదేదో పెద్ద వస్తువు వరకు మైకులు తీసుకెళ్లి వాళ్ళ గురించి వ్యాసాలు రాస్తూ కూర్చుంటారు. వాళ్ళకి ప్రపంచం ఏం పట్టదు, వాళ్ళ స్థితి మనకేం అర్థమవుతుంది? అయితే మనం అనుకునేటువంటి లజ్జాదులేం వాళ్ళకి పట్ట, వాళ్ళ అతీతులు వాళ్ళు. కనుక అలాగే ఒక దిగంబరుడు వచ్చి కూర్చున్నాడు యోగి, పైగా జటాధర. ఆయనకు అన్నీ తెలుసు, తెలుసా భూత భవిష్యత్ వర్తమానాలు కూడా తెలుసు. సర్వవిత్, చూడండి ఎంత మంచి మాటలు, యోగీశ్వర దిగంబర జటాధర సర్వవిత్. ఆయన ఉన్నాడు అక్కడ. నీకు ఆయన చూడడం కానీ కుదిరితే, చూడగలిగే శక్తి నీకుంటే ఆయన నీ దేహ కష్టం అంతా తీసేస్తాడు. ఎంత బాగుంది ఇక్కడ, అంటే దేహ కష్టం లేనిది ఆవిడికి, అందరికీ ఉన్నాయి. కానీ నీ దేహ కష్టం పోవాలి అంటే ఆ కొండ మీద ఒక ఆయన కూర్చున్నాడు. ఆయన ఏమిటి పెద్ద తెలియదులే, ఒకటి తెలుసు యోగీశ్వరుడు దిగంబరుడు జటాధారి అన్నీ తెలిసినవాడు. అలాంటి మహానుభావుడు ఒక ఆయన కొండ మీద కూర్చున్నాడు, నీ దేహ కష్టం పోవాలి అంటే ఆయన దగ్గరికి వెళ్ళు. ఇలా మనం చెప్పినట్టుగా అలాంటి ఒక మాట చెప్పు, తద్దర్శనేచ్చే తవ శక్తిరస్తి నివృత్తిమే వైశ్యతి దేహ కష్టం. కానీ దేహం కష్టపోవాలంటే కొండ మీద ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడు. దేహ కష్టం అంటే ఇక్కడ ఇది ఆలోచించాలి. దేహ కష్టం అంటే దేహంలో వచ్చే కష్టంగా దేహమే కష్టం. ఎన్ని బాధలో దీన్ని రిపేర్ చేసుకుంటూ ఉంటాం, బాధలు పడుతూ ఉంటాం, ఇందులోనే ఉంటాం. దేహ కష్టం అంటే మళ్ళీ దేహం ఎత్తవలసిన అవసరం లేకుండా ఉండడమే దేహ కష్టం పోవడం అంటే. అంటే మోక్షం కావాలి, మోక్షం వచ్చే వరకు దేహం కష్టమే. కనుక దేహ కష్టం పోవాలి అంటే, లేదా లోకంలో వచ్చే రోగాలు రొష్లు పోవాలన్నా ఈయనే కావాలి. ఏదైనా ఇకమైనా పరమైనా ఇచ్చేవాడే మనకు కావాలి. అలాంటి వాడు కూడా ఉన్నాడు, వాడు సర్వసమర్థుడు, వాడు యోగీశ్వరుడు. యోగీశ్వరుడు అనే మాటకి యోగులందరికీ ఈశ్వరుడు, యోగములకి ఈశ్వరుడు అని ఒక అర్థము. అన్ని ఉపాయాలు తెలిసినవాడు, యోగం అంటే ఉపాయం కదా, అన్ని ఉపాయాలు కానీ ఈశ్వరుడు. అన్ని ఉపాయాల్లో నేర్పరి సమర్థుడు, అన్ని ఉపాయాలు ఆయనకు తెలుసు. ఎవరిని ఏ ఉపాయంతో బాగు చేయాలో కూడా ఆయనకు తెలుసు. అలాంటి యోగీశ్వరుడు ఒక దిగంబరుడు. దిగంబర శబ్దానికి అర్థం చెప్పుకున్నాం, భావన చేసుకోండి. సర్వవ్యాపకుడు, జటాధరుడు. ఎంత జడలు పెట్టుకుని ఎంత విభూతి పెట్టుకుంటే అంత బాగుంటుంది యోగి అని చెప్పడానికి. ఆయన దగ్గర పుష్కలంగా ఉంది అది. పైగా అన్ని తెలిసిన సర్వవిత్, సర్వజ్ఞుడు అనే పేరు కదండి. ఇందులో మరొక అందమైన పదం కోపి అనే శబ్దం. కోపి అంటే ఎవడో అనిర్వచనీయుడు, అంటే మాటలతో మనస్సుతో వర్ణించలేని వాడు. సర్వవిధ అస్థి శైలే, ఆ కొండ మీద కూర్చున్నాడు, వెళ్ళండి. ఏ కొండ మీద కూర్చున్నాడు? ఆయన్ని మీరు ఆశ్రయిస్తే మీ దేహ కష్టాలన్నీ పోతాయి. ఇది ఊళ్ళో ఒకరితో ఒకరు చెప్పుకున్నట్టు వినబడుతూ గురువు శిష్యులకు చెప్తున్నట్టున్నది. కనుక మీ దేహ కష్టం మొత్తం పోవాలి అంటే ఆ కొండ మీద కూర్చుని ఆయన దగ్గరికి వెళ్ళండి. మరి దేహం ధరించవలసిన కష్టం రానివ్వడం అది. మరి దేహం ధరించవలసిన కష్టం రానివ్వడం అంటే పునర్జన్మ లేకుండా చేస్తాడు. ఎక్కడున్నాడు వాడు? కొండ కొన మీద కూర్చున్నాడు. సరిగ్గా ఇందులోని భావం ఏంటో తెలుసా? కొండ కొన మీద ఉన్నవాడిని చూస్తే మరి పుట్టవు అని ఒక వాక్యం మనకున్నది. అందుకే శైలే అని ధ్వనింపజేశారు. శైలము వాణ్ణి చూస్తే మరి జన్మ ఉండదు. ఇది శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే, ఆ భావాన్ని ఇక్కడ చూపించారు. శ్రీశైల శిఖరాన్ని చూడు, కొండ కొనపై ఉన్నవాణ్ణి చూడు, ఇది భావం. అందుకే కైలాసంలో శ్రీశైలంలో ఉన్న శివుణ్ణి ఆశ్రయిస్తే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే అంత ఎత్తుకెళ్ళక మళ్ళీ కింద పడతావా నువ్వు. అక్కడికి వెళ్ళిన వాడు మళ్ళీ పుట్టడు. అయితే యోగపరంగా చెప్పాలి అంటే శీర్షంబు పైనున్న శ్రీశైల తీర్థంబు మల్లికార్జున దేవు మణికి పట్టు అంటాడు శ్రీనాథ మహాకవి. శీర్షంబు పైనున్న శ్రీశైల తీర్థంబు, మన సహస్రార స్థానమే శ్రీశైల అంట, దానికి మరో పేరు మహాకైలాసం. దాని కొన అంటే సహస్రార అంతర్గతమైనటువంటి శివశక్తి తేజస్సున్నదో, దాన్ని ఎవడైతే చేరతాడో వాడు మళ్ళీ పుట్టాడు. అంటే సహస్రార కమలం వరకు చేరినటువంటి జీవుడు మళ్ళీ పుట్టాడు. అది శ్రీశైల శిఖరం దృష్టి అన్నదని యోగపరమైన అర్థం. లౌకికంగా మనకి ఈ అర్థం ఎలా తీసుకోవాలంటే, మనకు మోక్షం రాకుండా ఏ పాపం అవరోధం కలిగిస్తుందో ఆ పాపాన్ని పోగొడుతుంది శ్రీశైల శిఖరం చూస్తే. అది క్రమంగా నీకు భగవద్భక్తిని కలిగించి ఇక్కడ శిఖరానికి చేరుకునేటట్టు చేసి ఆ మహాకైలాసవాసి అయిన పరమాత్మలో ఐక్యం చేస్తుంది. అది కానీ పొందావా మరి నువ్వు పుట్టాల్సిన అవసరం లేదు. అదే దేహ కష్టం తీరడం అంటే. అందుకే నివృత్తి మీ వైశ్యతి, నివృత్తి అనే శబ్దం వేశాడు, నివారింపబడుతుంది అని అర్థం. నివృత్తి అంటే కేవలం మోక్ష విషయంలోనే ఈ శబ్దం వేయాలి నివృత్తి అనేది. అందుకే అంత అందంగా ప్రయోగించాడు ఇక్కడ. యోగీశ్వర కోపి దిగంబర సన్ జటాధర సర్వవిదస్తి శైలే తద్దర్శనే చే తవ శక్తిరస్తి నివృత్తి మే వైశ్యతి దేహ కష్టం. నిజానికి చెప్పే తీరులు ఎంత సొగసుందో చూడండి. ఆ కొండ మీద ఉన్న ఆయన ఆశ్రయించావా నీ కష్టాన్ని పోతాయి అని చెప్పే ఒక లౌకికమైన మాటను తీసుకుని ఎంత అద్భుతంగా ధ్వనింపజేశాడు. ఇందాక మాటలో కూడా ఇక్కడ దొరకడు అక్కడ దొరకడని చెప్పేవే చూడు, అక్కడ ఎలా వాడు కోగిల్లు బంధింపబడ్డాడు అని చూపించారు. ఆ చెప్పే సొగసులోనే శివుడు భక్త సులభుడని, ఆయన ఆశ్రయిస్తే మరి పుట్టమని. ఇలాంటిదే మరొక అద్భుతమైన శ్లోకం చూపిస్తున్నాడు. సాధారణంగా మనకేం చెప్తారంటే, నువ్వు ఫలానా కోటలోకి వెళ్ళు, అన్ని గదులు చూడు, తాళాలు ఇస్తున్నాను, కానీ 7వ నెంబర్ గది మాత్రం తీయకు అంటాడు. వాడు వెళ్ళి తిన్నగా 7వ నెంబర్ గదే తీస్తాడు. ఎందుకంటే ఏది తీయకంటే అదే తీయ బుద్ధిస్తుంది, ఏది చూడకుంటే అదే చూడబుద్ధిస్తుంది. నువ్వు వెళ్ళు అక్కడికి, కానీ ఆ గుహలోకి మాత్రం తొంగి చూడకు సుమా, అంటే అది ఎక్కడుందా అని దృష్టి పడుతుంది. మిగిలిన చూడు అన్న వాటి మీద ఉండదు చూడకనేది. ఇది ఒక స్వభావం, మానవ స్వభావం. అది తీసుకుని చమత్కారం చేస్తున్నారు. నయాత హే తీర్థచరా కదాచిత్ తపోవనం దుర్గమం అర్జునస్య మయా కిరాత కలు తత్ర కశ్చిత్ దుష్టస్తనుచ్ఛేదమరం కరోతి. ఇది అనమాట. ఇది లోకంలో పిల్లలకు కూడా చెప్తారు, ఇదిగో ఆ గదులు బూచుంది వెళ్ళకు, అక్కడికి వెళ్ళేవ తినేస్తుంది అనుకుని వాడు గదిలోకి వెళ్ళడని వీళ్ళ ఆశ. కానీ వాడికి భయంతో మాటపాటుగా గది వైపు తగ్గు చూస్తుంటాడు వాడు. అలాగా పిల్లలకు బూచుంది వెళ్ళకు అని చెప్పినట్టు ఇదంతా మన లోకంలో ఆడే మాటలే తీసుకుని భగవంతుడి వైపు అన్వయించడంతో మన దగ్గరతనం వస్తుంది. అందుకని ఈశ్వరుని ఆశ్రయించము, మోక్షం లభించునండి ఏమనిపిస్తుంది ఎప్పుడు వింటున్నదే. కానీ ఇలా చెప్పడంలోనే రసం ఉంటుంది, అదే కవిత్వం అంటే. అంటే కవిత్వంతో తత్వం చెప్పడం ఎలాగో చూడండి. ఇక్కడ నువ్వు అటు ఇటు వెళ్ళు కానీ ఆ కొండ మీద ఇంద్రకీలాద్రి అక్కడికి వెళ్ళకు. ఇంద్రకీలాద్రి అక్కడుంది, హిమవత్ పర్వత ప్రాంతం మీద ఉన్నది ఇంద్రకీలాద్రి. అదేం కాదు, అక్కడ దానికి పేరుండొచ్చు ఇంద్రుడు, దాని పవిత్ర దానిదే కాదను. కానీ అర్జునుడు తపస్సు చేసిన ఇంద్రకీలాద్రి మాత్రం గంధమాదనము హిమవత్ పర్వత శ్రేణిలో ఉందని భారత ప్రకారంగా మనం చెప్పుకోవాల్సింది. అలాంటి ఇంద్రకీలాద్రి, ఆ ఇంద్రకీలాద్రి హిమవత్ పర్వత ప్రాంతంలో అక్కడుంది. ఎవరిది అక్కడ తపోవనం దుర్గమం అర్జునస్యా, అర్జునుడు తపోవనం అక్కడ చేరడం మహాకష్టం అండి. అర్జునుడు కూడా సిద్ధస్మృతి అనే ఒక మంత్రాన్ని అన్నగారి ద్వారా పొందాడు. అంటే ధర్మరాజు ఉపదేశం చేశాడు ఆయనకి. ధర్మరాజుకు ఉపదేశించాడు వ్యాసుడు, ఉపదేశం ఇమ్మని పంపాడు కృష్ణుడు. కానీ కృష్ణుడు ఉపదేశం ఇమ్మని పంపితే వ్యాసుడు ధర్మరాజుకి ఇస్తే ధర్మరాజు అర్జునుడికి ఇచ్చాట. ఎందుకంటే అర్జునుడు పడ్డ కష్టానికి కూడా ఫలం ధర్మరాజుగా రావాలిగా. అందుకు ముందు ధర్మరాజు తీసుకుని అర్జునుడికి ఉపదేశం చేస్తే ఆ సిద్ధస్మృతి విద్యను తీసుకుని బయలుదేరి అతడు ఇంద్రకీలాద్రి తపస్సు చేశాడు. అక్కడ వెళ్ళడం మహాకష్టం, తోవలో మాయావేశంతో ఇంద్రుడు కనబడి అనుగ్రహించాడు కనుక ఆ పర్వతం పైకి వెళ్ళగలిగాడు ఇతను. అది దుర్గమమైన ఒక పర్వతం, అది అక్కడ తపస్సు చేశాడు ఆయన. అందుకు దుర్గమం తపోవనం అర్జునస్య అన్నారు. అంత తేలిగ్గా వెళ్ళలేని ఒక మహాపర్వతం అది, అక్కడికి మాత్రం వెళ్ళొద్దు సుమా. ఎందుకంటే అక్కడొక బోయివాడు తిరుగుతున్నాడు, జాగ్రత్త, వాడు మాయాకిరాతుడు, సామాన్యుడు కాడు, వాడు చీరేస్తాడు నిన్నన్నాడు. ఇదే మాట అండి ఇక్కడ శబ్దం. తెలుగులో చెప్తే చీరేస్తాడు, సంస్కృతంలో మాత్రం తనుచ్ఛేదమరంకరోతి, నీ ఒళ్ళు చీరేస్తాడు జాగ్రత్త, ఇదే చెప్పాడు. వాడి దగ్గరికి వెళ్ళకు, ఎక్కడైనా తిరుగు కానీ అరణ్యంలోకి వెళ్ళకడు, అక్కడ బోయివాడు తిరుగుతున్నాడు, వాడు నీ ఒళ్ళు చీరేస్తాడు. ఎంత అందమైన మాట చెప్పాడండి. అప్పుడు మనకి వాడిని ఏదో చూడాలని సరదా పుడితే ఒళ్ళు చీరేస్తాడు, అందరు సందేహం లేదు. ఒళ్ళు చీరేయమని ఆయన దగ్గరికి వెళ్ళాలండి. ఒళ్ళు చీర్చేయి, తీసేయి. తనుచ్ఛేదం అంటే అర్థమేంటి? దేహాత్మ భ్రాంతిని తొలగించి పరమాత్మ తత్వాన్ని అనుగ్రహించడమే తనుచ్ఛేదం అంటే. దేహమే నేను అనే భ్రాంతే శరీరంతో బంధింపబడ్డం. అందుకని శరీరం ధరించడం శరీర బంధం కాదు. కారులో కూర్చుంటే బంధం కాదు, కారు నేను అనుకుని అజ్ఞానం పడితే బంధం, అంతే కదా. కారుకి ఏం తగిలినా తనకు తగిలినట్టు కుర్రోమయో నేడిస్తే అలా ఉంటుంది, అలా ఉంటుంది. కానీ దేహాదంలో ఉన్న దేహాత్మ భ్రాంతి ఉండరాదు. ఆ దేహాత్మ భ్రాంతి చీలిపోవాలి అంటే ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. అందుకు వాడు ఎక్కడున్నాడు? తపోవనం దుర్గమర్జునస్య, అక్కడ తిరుగుతున్నాడు. మాయా కిరాత దొంగ కిరాతుడు అన్నాడు. ఇక్కడ బాగుంది అంటే అసలు ఆయన కిరాత రూపం కాదు, అసలు ఏ రూపము కాదు. కిరాత రూపం మాయతో స్వీకరించి వచ్చాడు గనక మాయా కిరాతుడు, కపట కిరాతుడు. ఆయన తిరుగుతున్నాడు ఇక్కడ, అనగానే మరి కిరాతుడు కనబడ్డాడు కదా. బోయివాడు పనేమిటి? శరీరాలు చీల్చడమే, వాడిని వీడిని కొట్టడం, శరీరాలు చీల్చడమే. ఈ బోయివాడు అదే చేస్తాడు ఇక్కడ. అజ్ఞాన జనితమైనటువంటి దేహాత్మ భ్రాంతిని సమూలంగా నశింపజేసి తత్వజ్ఞానం కలిగించి మోక్షాన్ని ఇస్తాడని చెప్పడం ఇందులో ఉన్నటువంటి గొప్ప భావం. అయితే అది అంత తేలిగ్గా దొరుకుతుందా? దుర్గమం తపోవనం, అది ఇక్కడ చెప్తున్నాడు. అర్జునుడు చేసిన దుర్గమ తపోవనం అంటే తీవ్రమైన సాధనలు చేస్తేనే దొరుకుతాడు అతను. ఊరికి నిన్ను కూడా నీ మోక్షం ఇచ్చేస్తాను పిలుస్తాడా అండి? అందుకే దుర్గమం తపోవనం ఎందుకన్నారంటే, అత్యంత కష్టసాధ్యమైన సాధనలు చేసేవారికి ఆ మాయాకిరాతుడు అజ్ఞానాన్ని తొలగించి మోక్షమిస్తాడు అని చెప్పడం దుర్గమం తపోవనం అని చూపించారు. ఇక శివుడు ఉండే స్థానములు, నిన్న ధ్యానించవలసిన స్థానాలు చెప్పారు, ఇప్పుడు శివుడు ఉండే చోట్లు ఎక్కడెక్కడ ఉంటాడో చెప్పారు. కైలాస భూమి భృతి మందర శైల మూర్ధ్ని స్యాద్గంధమాదన గిరౌ హిమవత్తటీషు వేదేషు వేద శిఖరేషు చ దైవతం మే గౌర్యర్ధ దక్షిణతనౌ నిజభక్త చిత్తే. ఇదొక అందమైన శ్లోకం అండి. భావిస్తే మే దైవతం, నా దేవుడు ఎక్కడున్నాడంటే, మే దైవతం అనడంలోనే అందం ఉంది. శంకరుడు ఉంటే ఉన్నాడని చెప్పడంలో అందం లేదు. మే దైవతం, నా శివుడు ఎక్కడున్నాడంటే, నా అన్నడంలో ఉన్న ఆత్మీయత. నా శివుడు ఎక్కడుంటాడంటే కైలాస భూమి భృతి, కైలాసంలో ఉంటాడు. కైలాసం అనేది చతుర్దశ భువనాలకి ఆవల, బ్రహ్మాండాలకు ఉపరి 14 ఆవరణలతో ఉంది ఆ కైలాసంలో ఉంటాడు. లేదా భూమి యందు మానసరోవర ప్రాంతంలో ఉన్న తద్విభూతి రూపంతో ఉన్న పర్వతంపై ఉంటాడు. కైలాస భూమి భృతి అంతేనా? మందర శైల మూర్ధ్ని, మందర పర్వతంపై ఉంటాడట. మందర పర్వతంపై ఉండడం అనేది పురాణాల్లో మనకు కనబడతాయి. అనేక సమయాల్లో మందర పర్వతంపై పరమేశ్వరుడు ఉన్నట్లుగా. ఇంకొకటి స్యాద్ గంధమాదన గిరౌ, గంధమాదన పర్వతం నందు ఉంటాడు. హిమ పర్వత ప్రాంతాల్లో గంధమాదనం ఒకటి, ఆ గంధమాదనంపై సంచరిస్తూ ఉంటాడట. కనుక ఆయన పేరే గిరీష. గిరీష, గిరిత్ర, గిరిశంత, ఇప్పుడు ఈ 4 శబ్దములు వేదంలో వస్తాయి శివునికి. గిరిశంత అభిచాకశీహి, గిరిత్ర, గిరీష, నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ. గిరీష గిరులకు ఈశుడు, గిరీశుడు. గిరీశుడు అంటే గిరియం దున్నవాడు, గిరీశుడు అంటే గిరులకు ప్రభు. ప్రతి కొండ మీద ఆయన ఉంటాడు. కొండ కొన మీద ఉండడం ఆయన యొక్క విషయం. నీ శరీరం కొండ అయితే దాని కొనక్కడుంది, ఆ కొన మీద కూర్చుంటాడు. కనుక మన శరీరంలో మేరు అంటారు, దానికి పైన ఉంది. ఎప్పుడు కొండ అని ఎక్కడ చెప్పినా ఉన్నత స్థానం అని అర్థం. కొండ అంటే ఉన్నత స్థానం, నువ్వు అంత తేలిగ్గా ఎక్కలేనిదని ఇంకొక అర్థం. కొండ పైకి వెళ్ళాలని అంత తేలిక అండి? రోప్ వేయాలా, స్టెప్స్ వేయాలా, లేదా రోడ్డు వేయాలా? ఇక్కడ వెతుకుతావు కానీ అక్కడికి వెళ్ళడానికి ఏం రోప్ వేసావు నువ్వు? ఏం అడు, ఏం మెట్లు వేసుకున్నావు, ఏం సాధన చేసావు? లేదు. ఇక్కడ అక్కడ సాధన చేయాలి. ఎవడు ఇక్కడ రోడ్డు వేయడు అంటే అందనంత ఉన్నత స్థానంలో ఉన్నదే పరతత్వము. మనం ఉన్నది ఎక్కడో అట్టడుగున ప్రాపంచిక విషయాలతో మమైక్యమైపోవడమే అట్టడుగున ఉండడం. ప్రపంచాతురీతుడైన పరమాత్మని పొందడమే కొండ ఎక్కడం అంటే కొండ కొనని చేరుకోవడం. ఇది అధిరోహణం. అందుకే ఆరూఢుడు, ఆరురోహుడు అని ఒక మాట వేదాంత శాస్త్రంలో కనిపిస్తుంది. ఆరూఢుడు అంటే ఎక్కి కూర్చున్నవాడు, ఆరురోహుడు అంటే ఎక్కాలని ప్రయత్నించేవాడు. వీళ్ళిద్దరే ఉంటారు, ఆరురోహ ఆరూఢ, వీళ్ళే. మిగిలిన వాళ్ళు రెండూ చేయని వాళ్ళు, ఎక్కే ప్రయత్నమే చేయలేదు. వీడు కొండ అంటే అర్థం కాదు, వాడు అలా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మాకు టైంపాస్ కావాలి. కానీ మేము నిజమైన సాధకులమా? నిజమైన సాధకులైతే వాడు ఆరురోహులు, సిద్ధులైతే ఆరుగుడులు. అది ఆరుగుడు రండి అంటే అక్కడ చేరిపోయాడు వాడు, వీడు చేరుతూ ఉన్నాడు. ఆరురోహం చేసే వారికి ఆరుగుడులు మార్గాన్ని చూపిస్తారని గ్రహిస్తారు ఇక్కడ. అందుకు కొండల మీద ఉండేవాడే పరమేశ్వరుడు. కొండ అనే శబ్దానికి ఇన్ని అర్థాలు తీసుకోవాలి. అందుకే హిమోత్పర్వతమా, గంధమాదనమా, శ్రీశైలమా, అరుణాచలమా, ఇంకా మీరు కలుపుకోండి. అరుణగిరిపై ఆయనే ఉన్నాడు, అరుణగిరి అయి తానే ఉన్నాడు. శ్రీశైలం ఆయన స్వరూపమే, శ్రీశైల పర్వతమే శివలింగం. వివిధ పర్వతాల్లో ఉన్నాడు. అందుకే గిరీష అన్నప్పుడు ఎన్ని కలుపుకోవచ్చు. కనుక కైలాస పర్వతం, మందర పర్వతం, గంధమాదన పర్వతం, హిమవత్ తటీషు, మొత్తం హిమవత్ పర్వత శిఖరాలన్నీ కూడా శివస్థానములే. అందుకే సిస్టర్ నివేదిత భారతదేశానికి వచ్చి పరవశించిపోయి నాకు హిమవంత్ పర్వతమే శివుళ్ళ కనబడిందండి. ఏమి తల్లి అద్భుతంగా చూపించండి. మహోన్నతంగా ఉంటూ తెల్లని మంచుతో ఉన్నటువంటి హిమవత్ పర్వతములు భస్మధారణ చేసుకుని శివుళ్ళ నాకు కనబడుతున్నాయి. అంతేకాదు ఆ పచ్చని చెట్లతో ఉన్న హిమవత్ పర్వతములు హరికేశాయోపవీతే నే పుష్టానహంపతే నమః నమో హరికేశేభ్యో వృక్షేభ్యో అని చెప్పినట్లుగా ఆకుపచ్చని జడలతో ఉన్న శివుడి వలె ఈ చెట్లతో కూడిన హిమవత్ పర్వతం కనబడుతుంది. మొత్తం రుద్రమంతా వీడి దర్శించిందండి అక్కడ. అంతేకాదు ఆ హిమవత్ పర్వత గిరి జరుల మించి ప్రవహిస్తూ కిందకు దుముకుతున్న ఆ సానువుల మించి వస్తున్న ప్రవాహములన్నీ కూడా ఆకుపచ్చని జటల్లోంచి దుముకు వస్తున్న గంగ వలె కనిపిస్తూ హిమవత్ పర్వతం నా గంగాధరుల్లా కనిపిస్తున్నది అని దర్శించింది ఆవిడ. దర్శనం అంటే ఇలా ఉండాలి. హిమవత్ తటీషు, హిమవత్ పర్వత ప్రాంతాల్లో తిరిగింది. కానీ సిస్టర్ నివేదిత నేను భారతీయ నామం చూపించాను కానీ ఆవిడ మార్గరెట్ నోబెల్ ఆవిడ పేరు. వివేకానంద మాటలకు ప్రభావితురాలై భారతదేశంపై మక్కువకు పొంది తనని తాను భారతదేశానికి నివేదించుకుంది ఆవిడ. అందుకే నివేదిత. మనం భారతదేశంలో పుట్టి పాశ్చాత్యానికి నివేదించుకున్నాం మనం. మన దౌర్భాగ్యం అది. భారతీయతకు నివేదించుకుంది తనంతా నా తల్లి. ఆ తల్లికి ఆ స్ఫూర్తినిచ్చినటువంటి అభినవ శంకర భగవత్పాదుల వారైన స్వామి వివేకానంద 150వ జయంతి సంవత్సర సందర్భంగా మహాత్ముని మరొక్కసారి నమస్కారం చేసుకుంటున్నాను నేను ఇక్కడ. శివుడు అంటే ఏమిటో ఆవిడ అద్భుతమైన పుస్తకం రాసిందండి. హిమవత్ తటీషు, నాకు హిమవత్ పర్వత ప్రాంతాల్లో శివుడు కనబడ్డాడు. హిమవత్ పర్వతమే శివుడుగా కనబడింది. హిమవత్ పర్వతంపై శివుడు కనబడ్డాడు. నాకు అనేక చోట్ల కనబడ్డాడు. అంతేకాదు హిమవత్ పర్వత ప్రాంతాలు తిరుగుతూ ఉంటే చెట్ల కింద కూర్చొని అనేక మంది యోగులు గోచరించారు. మనకో మనతో పాటు వచ్చిన టూరిస్ట్ బస్సుల వాళ్ళు కనబడతారు అక్కడ. ఆ దృష్టి మనకి ఎక్కడుంది? టూరిస్టులు భోజనం ఎక్కడ, వసతి ఎక్కడ, ఇంతే సాధనా దృష్టి ఏది మనకి? ఇంకోటి చెప్పుకోవడానికి నేను బదరేళ్ళు వచ్చారండి, కేదారేళ్ళు వచ్చాను చెప్పుకోవడానికి. ఇవే అక్కడ బదరిలో కేదారంలో ఉన్న నారాయణ శివతత్వం ఎంతవరకు అంటించుకున్నాం? లేదే. ఈ తల్లి అంటించుకుంది, తిరిగింది. ఆవిడ టూరిస్ట్ బస్సులతో తిరగలేదు, ఆవిడ తిరిగింది. వెళ్ళి వెళితే చెప్తోంది, ఆ చెట్టు కింద కూర్చుని ధ్యాన సమాధిలో ఉంటూ రెండు చేతుల్ని తమ యొక్క తొడలో పెట్టుకుని ధ్యానంలో ఉన్న ప్రతి యోగి నాకు శివలింగంలా కనబడ్డాడని చెప్పింది. ఆ క్రింది భాగం పానవట్టంలా ఉందిట, ఆ నిశ్చలంగా ఉన్న పైభాగం అంతా కూడా లింగాకారంలో కనిపించింది, సిలిండ్రికల్ షేప్లో. కనుక ప్రతి యోగి నాకు శివుడిలా కనబడ్డాడని రచించిందంటే ఈ దేశంలో పుట్టకపోయిన, ఈ దేశంలో పుట్టిన మనకు అర్థం కాని వచ్చా నా తల్లి చెప్పిందంటే విశ్వేశ్వరుడు విశ్వంలో అందరివాడు, భావించే అందరివాడు అని మరొకసారి స్పష్టమైంది కదా. అందుకు పర్వత ప్రాంతాల్లో ఉన్నాడు. కైలాస భూమి భృతి మందర శైలమూర్ధ్ని, ఇక్కడ గంధమాదనగిరవు హిమవత్ తటీష్, హిమవత్ పర్వత సానువుల్లో ఉన్నాడు. అంతేనా, మరికొన్ని కొండలున్నాయండి, అంత తేలి గంతు పట్టవు. వేదములు, వేదములకు కొండలు అనే పేర్లు. అంటే గిరిశాయిచ అంటే వేదములే గిరులు. అది గిరామ్ అని వాక్కులకి గిరులని మాట ఉన్నది. వేదములు కొండలే, అవి ఎంత ఉన్నతంగా అందకుండా మహోన్నతంగా ఉంటాయో అలాగే ఉంటాయి. అలాగే ఒకప్పుడు భరద్వాజ మహర్షికి వేదములు కొండల్లా కనబడ్డాయన కథ వేదంలోనే మనకు కనబడుతుంది. కనుక వేదములే గిరులు. వేదేషు వేద శిఖరేషు, ఈ చెప్పిన పర్వతాల్లో ఉన్నాడు మా దైవం. మా దైవం ఎక్కడున్నాడు? పర్వతాల్లో ఉన్నాడు. రెండు వేదములు ఎందున్నాడు? వేద శిఖరములు ఎందున్నాడు. వేదముల కొనలు, వేదముల్లోనూ ఉన్నాడు, వేద శిఖరములు ఎందు ఉన్నాడు. వేదముల కొనలు అంటే ఉపనిషత్తులు. వేదముల్లో ఉన్న కర్మకాండ ఎందంతా కూడా యజ్ఞస్వరూపంగా ఆయనే చెప్పబడుతున్నాడు. ఇక ఉపనిషత్ భాగమునందు జ్ఞానస్వరూపంగా ఆయనే చెప్పబడుతున్నాడు. అక్కడ ఆత్మగా జ్ఞానముగా చెప్పబడుతున్నవాడు ఆయనే, ఇక్కడ యజ్ఞముగా యజ్ఞఫల ప్రదాతగా చెప్పబడుతున్నవాడు ఈయనే. అందుకే వేదేషు వేద శిఖరేషు. ఇంకా గౌర్యర్ధ దక్షిణతనో, గౌరీదేవి కుడి భాగంలో ఉన్నాడు. ఇదేం చమత్కారంగా చెప్పాయండి. సాధారణంగా శివుడి యొక్క ఎడం భాగంలో అమ్మవారు ఉందని అందరూ చెప్తారు, కానీ ఇటు నుండి తిప్పాడు, తిప్పి అమ్మవారు కుడి భాగంలో ఉన్నాడు అన్నాడు. బాగుంది. అటు నుంచి ఇటు రావచ్చు, ఇటు నుంచి అటు వెళ్ళచ్చు. మా అమ్మ కుడి భాగంలో అయ్యవారు ఉన్నారంటే అమ్మవారి భక్తులకు ఆనందం. లేదా మా అయ్యవారి శరీరంలో సగం ఆవిడ అంటే అది శ్రీకంఠార్థ శరీరిణి అంటే అదొక ఆనందం. రెండు బాగానే ఉన్నాయి. కానీ గౌరీయర్ధ దక్షిణతనవు, గౌరీదేవి యొక్క ఆ కుడి భాగంలో ఉన్నటువంటి వాడు అక్కడున్నాడు. కనుక పర్వతాలపై ఉన్నాడు, వేదముల ఎందున్నాడు, ఉపనిషత్తుల ఎందున్నాడు, అమ్మవారి యొక్క కుడి భాగమునందున్నాడు. మొత్తానికి ఇందులో ఏవి మనకు దొరికే అన్ని ఉన్నాడున్నాడు చెప్పుకోవడానికి బాగుంది, కానీ ఎక్కడ చూసే అవకాశం లేదు. చెప్పిన నాలుగు పర్వతాలు కానీ, వేదములు కానీ, వేద శిఖరములు కానీ, అమ్మవారి యొక్క శరీరంలో కుడి భాగం కానీ మనకు అంటికి కనబడతాయా? కానీ అక్కడ ఉన్నాడు. అక్కడెవడున్నాడో వాడు మనకు అందుబాటులో ఉన్నాడా? ఇక్కడ మెరిసేడండి. చివరికి వచ్చేటప్పటికల్లా ಕೈಲಾಸ ಭೂಮಿ ಭೃತಿ ಮಂದರ ಶೈಲ ಮೂರ್ಧ್ನಿ ಸ್ಯಾದ್ಗಂಧಮಾದನಗಿರೋ ಹಿಮವತ್ತಟೀಷು ವೇದೇಶು ವೇದ ಶಿಖರೇಶು ಚ ದೈವ ತಮ್ಮೆ ಗೌರ್ಯರ್ಧ ದಕ್ಷಿಣತನೌ ನಿಜ ಭಕ್ತ ಚಿತ್ತೇ ಚಿಂತ ಚಿವರಿಗೆ ಚೆಪ್ಪಡ. ವೇದಾಲ್ಲೋ పర్వతాల్లో గౌరీదేవి అర్ధభాగంలో ఉన్న స్వామి తన భక్తుల చిత్తంలో ఉన్నాడు. ఇది గొప్ప మాట చెప్పాడు. అంటే అందుబాటులో లేని భగవంతుడు భక్తులకు అందుబాటులో ఉన్నాడు, వాళ్ళ హృదయంలో తేలిక చక్కగా కూర్చున్నాడు. మొదటంతా కూడా దుర్లభుడు అని చెప్తూ చివరికి భక్త సులభుడు అని చూపించారు. ఇక్కడ నిజ భక్త చిత్తే అక్కడ కూర్చుంటాడు అయ్యమా స్వామి అని ఇంత చక్కగా వివరించి చూపించారు. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన మరొక భాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ నుంచి ఏకధాటిగా ఒకే రూపం చూపిస్తాడు. ఇక్కడ 13 శ్లోకాలు ఇక్కడ నుంచి మనకి అత్యద్భుతమైన గోచరిస్తే ఇదంతా కలిపి గుత్తి. మన శివశంకర మామో పార్వతీపతి ఇలాగే ఇది ఒక అద్భుతమైన గుత్తి. ఈ గుత్తిలోకి వచ్చేటప్పటికల్లా శివుని యొక్క అత్యద్భుత రూపం దర్శిస్తున్నాం. ఇప్పుడు ఇందులో నేను చదవబోయే శ్లోకాలు ఇప్పటికీ కూడా చిదంబర క్షేత్రంలో నటరాజు దగ్గర చదువుతారు కైంకర్యంలో. చిదంబర క్షేత్రంలోనే ఈ మహానుభావుడు తన శేష జీవితం అంతా అక్కడే గడిపి అక్కడనే గ్రంథాలు రచించాడు. చిదంబరంలో ఇది చదువుతారు. ఇది ఒక్క నిదర్శనం చాలు, చిదంబరవాసిగా ఉన్న అప్పయ దీక్షితుల వారే శివకర్ణామృతం రచించారు అని. అయితే చిత్రం ఏంటంటే అప్పయ దీక్షితుల వారు రచించారు అని మాత్రం వాళ్ళకి తెలుసు, కానీ ఎందులోదో వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు పరంపరగా స్వామి కైంకర్యంలో చేసేటువంటి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఒకటి చిదంబర సహస్ర నటరాజ సహస్ర స్తోత్రం ఉంది, ఇది ఆగమాల్లో ఉంది. సాక్షాత్ విష్ణువుకి శివుడు ఉపదేశించిన సహస్రనామ స్తోత్రం చిదంబర సహస్రం, నటరాజ సహస్రం అని. దాని తర్వాత స్వామి దగ్గర చదివేటువంటి స్తోత్రాల్లో ఇది ప్రధానంగా చదువుతారు. ఇవి స్వామి కైంకర్యంలో భాగంగా చదువుతారు. అంటే చిదంబర నటరాజ నిత్య కైంకర్యంలో వాడబడే శ్లోకాలు ఇవి. అవి శివకర్ణామృతంలోనివి, అప్పయ దీక్షితుల వారు రచించినవి. అయితే ఇవి నేను చదివే ముందు చిదంబర నటరాజుపై ఈయన మరికొన్ని కొన్ని కొన్ని శ్లోకాలు కూడా చెప్పారు. అందులో ఒక చోట అంటారు, నిజపద లోక నేసతిను నామిత రైసుకృతైరలమితి బోధమాదది వాభయ ముద్రికయా కనక సభా విభాసికర వైపుర వైరిమహ స్థిరభవ రోగ హారి కరుణాభరణం శరణం. ఇది కూడా చిదంబరం నటరాజు మీద అప్పయ దీక్షల వారు రచించిన స్తోత్రం, శివకర్ణామృతంలోది కాదు, విడిగా కనబడుతుంది ఇది. నిజపద లోక నేసతి నృణామిత రైసుకృతై అలమితి బోధమాదది వాభయ ముద్రకయా. అంటే నీకు మోక్షం కావాలి అంటే కష్టపడకు, ఈ ఒక్క పాదం చాలు ఆశ్రయించు, మోక్షం ఇస్తాను అని చెప్తూ కనక సభలో ప్రకాశించేటటువంటి ఆ పురవైరి అంటే త్రిపురాసుర సంహారకుడైన కరుణాభరుణుడైన పరమేశ్వరుడు నాకు శరణము, దీని యొక్క భావం ఇది. ఇది చిదంబరం నటరాజు గురించి ఆ కుచితాంగ్రిని చూపిస్తున్న స్వామి. ఇలాంటి భావాలే అనేక చోట్ల చూపిస్తాడు. ఇంకో చోట అంటాడు, ఆయన ఒకసారి చిదంబరంలోకి వెళ్ళారు అప్పయ దీక్షిత వారు, ఎప్పుడు వెళుతూ ఉంటారు దర్శనం, పైగా ఆలయంలో అందరూ ఈయన గౌరవిస్తారు. ఎందుకంటే ఈయన దీక్షితుడు, అక్కడ ఉన్నటువంటి మొత్తం దీక్షిత సంప్రదాయమే వాళ్ళందరూ మహానుభావుడిని గౌరవించేవారు. ఆచార్య స్థానం ఈయనది, అప్పటికే మహాచార్యుడు. ఆయన వెళ్ళేటప్పటికి స్వామికి అభిషేకం చేస్తున్నారు. స్వామికి అభిషేకాలు అక్కడ చాలా గొప్పగా జరుగుతాయి. మరొకటి, ఆదిశంకర భగవత్పాదులు వారు కైలాస పర్వతం నుంచి తీసుకొచ్చినటువంటి 6 దివ్యలింగముల్లో ఒక లింగం చిదంబరంలో ఉంది, ఇంకో లింగం నేపాల్లో ఉన్నది, ఇలా కొన్ని కొన్ని చోట్ల లింగములు ఉన్నాయి, ఇంకో లింగం శృంగేరిలో నిరంతరం ఇప్పటికీ భారతీ మహాస్వామి వారిచే అభిషేకింపబడుతున్నది స్ఫటికలింగం. ఆదిశంకరులు కైలాసం నుంచి తెచ్చినవి. అందులో ఒక లింగం ఇప్పటికీ చిదంబరంలో అభిషేకం చేస్తున్నారు, స్ఫటికలింగం. దీనితో పాటు ఒక స్ఫటిక నటరాజును కూడా అక్కడ అభిషేకం చేస్తారు, రోజు చేస్తారు. ఇది మధ్యాహ్న సమయంలో, ప్రాతకాలంలో, ఇలా వివిధ సమయాల్లో అభిషేకం చేస్తారు. అభిషేకం చేసినప్పుడు చల్లటి నీళ్లతో అభిషేకం, పైగా మొత్తం మెత్తని చందనం అలుదుతారు. తర్వాత హారతి ఇచ్చేటప్పుడు ముందు ఇచ్చి మళ్ళీ వెనక్కి తిప్పుతారండి. ఆ తిప్పినప్పుడు స్ఫటికం కదా, ఆ హారతి వెనక నుంచి రాగానే మొత్తం శివుడంతా కాంతులతో మెరిసిపోతుంటాడు. అది దృశ్యమే చూడాలి, అత్యద్భుతం. అది అద్భుతంగా జరుగుతుంది నటరాజుకి అక్కడ. నటరాజు విగ్రహం స్ఫటికం ఉంటుంది, అలాగే శివలింగం స్ఫటికం ఉంటుంది. అలాంటి 2 లింగములకు అక్కడ జరుగుతుంది అభిషేకం ఇప్పటికీ కూడా. అలాగే ఒకసారి అభిషేకం చేస్తూ చందనం అలదుతూ ఉంటే ఒక్క రోజులో బోల్డ్ మార్లు జరిగితే ఈయనకు ఒక్కసారి అబ్బా ఇంత చల్లదనం ఎలా భరిస్తున్నావయ్యా అనిపించిందని. అందుకే మౌళవు గంగా శశాంకౌ కరచరణ తలే శీతలంగా భుజంగా వామే భాగే దయాద్రాహిమగురి దిహుతా చందనం సర్వగాత్రే ఇత్తం శీతం ప్రభూతం కనక సభానాథ సోఢుం క్వశక్తి చిత్తే నిర్వేద తప్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే అంటారు ఇక్కడ. ఇది అపయ దీక్షితుల వారి యొక్క మరొక శ్లోకం. ఇది ఎంత బాగా భావన చేశారంటే, స్వామి అంత చల్లదని ఎలా భరిస్తున్నావయ్యా, అసలే నీ మొత్తం చల్లదనం ఉంది, మౌళవు గంగా శశాంకవు, నెత్తి మీదేమో అంత గంగమ్మ, పక్కనేమో నెలవంక, పైగా పాములు చల్లగా ఉంటాయట, టా అంతే చల్లగా ఉంటాయట, శీతలంగా భుజంగా చల్లని ఒళ్ళు కలిగిన పాములు ఒంటి నిండా పెట్టుకున్నా, అవి చల్లగా ఉంటాయి, అదో రెండు చల్లదనాలు, ఇది మూడో చల్లదనం ఒంటి నిండా, ఇది చాలనట్టు చలికొండ కూతురు నీ శరీరంలో సగం ఉంది. ఆవిడ ఆవిడెవరు? హిమగిరి దుహిత. ఆవిడికి స్వభావ సిద్ధంగా పుట్టుకతో వచ్చినటువంటి మంచు లక్షణమైన చల్లదనంతో పాటు ఆవిడకు మరొక చల్లదనం ఉందిట, అది దయార్ద్ర. ఆవిడకి ఎప్పుడు దయ అనే చల్లదనం ఉందయ్యా, వామే భాగే దయార్ద్ర హిమగిరి దుహిత, అదుకు చల్లదనం. ఆవిడ పెద్ద ఆక్యుపేషన్ శరీరంలో, ఇలా మొత్తం ఆవిడ ఆక్యుపై చేసేసింది. ఇటువైపు చూస్తే ఇన్నున్నాయి. ఇంత చల్లదనం ఎలా భరిస్తున్నావంటే, ఓహో బహుశా ఏదో వేడైన చెట్లు ఉండుంటావు, అంతకింత చల్ల కావాలి. మనం చూడండి, మంచి ఎండలోంచిగా ఇంట్లో వెళ్తే ముందు ఏసీ వై ఫుల్లో పెట్టు, దాని తర్వాత ఏమో ఫ్రిడ్జ్లో వాటరు కొంచెం నీళ్ళు జరిగిన, అమ్మా ఇంత చల్లదనం ఎందుకు కావాల్సి వచ్చింది, బోల్డ్ అంత వేడిలో మనం ఉన్నాం కనుక అంత చల్లదనం కావాల్సి వచ్చింది. అందుకే నీకు ఇంత చల్లదనం ఎందుకు కావాల్సి వచ్చింది నాకు అర్థమైంది, నిరంతరం తాపత్రయాలతో కొత్త కొతలాడిపోతున్న నా హృదయంలో నువ్వు ఉండాలి కనుక నీకు ఇంత చల్లదనం ఉండాలి స్వామి. ఇదిగో భావం. అంతేకాదు, ఇంత చల్లదనం భరించలేకపోతే ఏదైనా వేడైంది కావాలి. మనం వార్మ్ వెల్కమ్ అని మాట్లాడతాం, అది మంది కాదు వెస్ట్ది, అది వాడికి ఎప్పుడు వార్మ్ కావాలి, మనకు వార్మ్ కాదు, మనకు చల్లని చూపులు కావాలి మనకి, ఎందుకంటే వేడిలో ఉన్నాం కనుక మనకు చల్లదనం కావాలి. వాడు ఎప్పుడు చల్లదనం ఉన్నాడు కనుక వార్మ్ వెల్కమ్ కావాలి, వాడికి వెచ్చని వెల్కమ్ కావాలి. మనకి వేసవిలో ఎవడైనా వార్మ్ వెల్కమ్ ఇస్తే మహాకోపం వస్తుంది మనకి, మనకు వార్మ్ వెల్కమ్లు కూడదు, వాళ్ళకే వార్మ్ వెల్కమ్లు. కనుక ఎక్కడ ఏ శబ్దం వాడతారో తెలియాలి, వాడు వాడాడు కదా నువ్వు వాడిస్తే అలాగే, ఇక్కడ వాడికది ఓకే అలా అనమాట ఇక్కడ. సరే, మొత్తానికి ఈ పరమేశ్వరుడికి ఇంత చల్లదనం ఉంది కనుక ఆయనకు వార్మ్ వెల్కమ్ చెప్పాలనిపిస్తుంది. ఇంత చల్లని వాడికి ఏదైనా వెచ్చని చోటు కావాలి కనుక నీకు వెచ్చని చోటు చూపిస్తా, అలాగే బాగా వేడిగా ఉన్నవాడికి ఒక చల్లని చోటు కావాలి కనుక మన ఇద్దరు ఇచ్చిపుచ్చుకుందాం అంటున్నాడు. ఇక్కడ నిరంతరం వేదనతో మండిపోతున్నటువంటి నా హృదయంలోకి నువ్వొస్తే ఆ వెచ్చదనం వల్ల నీకు ప్రయోజనం, నీ చల్లదనం వల్ల నాకు ప్రయోజనం అన్నాడు. ఎంత చక్కటి మాట చెప్పాడండి. అంటే స్వామిని పిలవడం వల్ల స్వామికి ప్రయోజనం అని చెప్పి పిలుస్తున్నాడు. ఎలా పిలిచినా తాపత్రయం ఒకటే, నా హృదయంలో ఉండవయ్యా రావయ్యా అని చెప్పడం. ఇది కూడా అప్పయ దీక్షితుల వారు చెప్పినటువంటిది. ఇది కర్ణామృతమే కదా, అందుకే శివకర్ణామృతంలో కలబోసుకుని మనం ఇప్పుడు మన హృదయంలోకి చిదంబర నటరాజుని పిలుస్తూ ఉన్నాం. అయితే ఈయనకి చిదంబర నటరాజు అంటే ఎంత ఇష్టమంటే, నేను ఇప్పుడు తీసుకొచ్చాను కానీ ఈయన మొదటి నుంచి చిదంబర నటరాజు గురించి సూచన ఇస్తూనే ఉన్నాడు. తాపత్రయం అక్కడ చూడండి, భాగవతంలో కృష్ణ కథ నవమ దశమ స్కందం నుంచి వస్తుంది, కానీ మొట్టమొదటి నుంచి కృష్ణుడు గురించి చెప్తూనే ఉంటాడు సుఖయోగేంద్రుడు. పరీక్షిత్ మహారాజు వింటూనే ఉంటాడు. అసలు సుఖయోగేంద్రుడు కృష్ణుడు గురించి చెప్పడమే ఉద్దేశం, కానీ మధ్య మధ్యలో మొదటి నుంచి కృష్ణు గురించి మధ్య మధ్యలో కృష్ణు గురించి చెప్తూ చెప్తూ ఉంటే మన పరీక్షిత్ మహారాజు హృదయం శుద్ధమే, నాకు ఇప్పుడు కృష్ణుడే కావాలని కూర్చున్నాడు. మొదటి నుంచి అందిస్తున్నది కృష్ణుడే, భాగవత హృదయం కృష్ణుడు, అలాగే శివకర్ణామృతం హృదయం నటరాజు, మొదటి నుంచి ఆయన్నే చూపిస్తున్నాడు. అందుకే మనం చెప్పుకున్న దాంట్లో ఒకటి వచ్చింది, పద ప్రచుర కింకిణి కిణికిణి ధ్వనిభ్రాజితం హరి ప్రముఖ దేవతా ధృత లసన్ మృదంగాదికం ధిమిన్ ధిమిత దిద్యుతో ధురరవానుసారి క్రమం సదా స్వమితి మంగళం దిశతు శాంభవం తాండవం. శాంభవం తాండవం, శాంభవం తాండవం అంటే శంభుని యొక్క తాండవము, శాంభవం తాండవం అంటే శుభంకరమైన తాండవము, స్వామి చేసిన శుభంకరమైన తాండవము మాకు శుభములిచ్చుగాక మంగళములిచ్చుగాక. ఎలా ఉన్నది అంటే పదప్రచుర కింకిణి కిణికిణి ధ్వనిభ్రాజితం అని పాదములకు చక్కగా పెట్టుకున్నటువంటి మువ్వల పట్టీల యొక్క మువ్వలు కిణికిణి ధ్వానములు చేస్తున్నాయి. హరి ప్రముఖ దేవతా ధృత లసన్ మృదంగాదికం, విశ్వాది దేవతలు మృదంగాదులు పట్టుకుని మ్రోయించుతూ ఉన్నారు. ఆ మ్రోయించుతున్నప్పుడు వచ్చిన మ్రోతలకు అనుగుణంగా కదులుతున్నాయి పాదములు ధిమిన్ ధిమిత దిద్దితో ధురరవి ధురరవా అనుసారి క్రమం. అలాంటి స్వామి యొక్క తాండవాన్ని మొదటి భాగాల్లోనే చెప్పాడు, అక్కడే మరొకటి చెప్తాడు త్వత్తాండవం. స్వామి తాండవం యొక్క లక్షణము తత్వము వివరిస్తున్నారు. త్వత్తాండవం సకలలోక సుఖైక మూలం, సకల లోకానికి సుఖాన్ని కలిగించేది తాండవము. అందుకే నటరాజ విగ్రహంగాని ఆరాధన చేస్తే ఆనందం లభిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఎవడెప్పుడు చిందులు వేస్తాడు అంటే ఆనందం ఎక్కువ పెడితే చిందులు వేస్తాడు, బాగా ఆనందం పెడితే గంతులేస్తాడండి, పైగా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోనంత ఆనంద పారవశ్యం కలిగితే చిందులు వేస్తాడు. ఈయనప్పుడు అదే పని, ఏది చిందులు వేయడం అంటే అర్థం ఏంటి, నేను ఆనందమూర్తిని అని చెప్పడం. అందులో నటరాజు అంటేనే ఆనందమూర్తి. మనం అనేక బాలు చెప్పుకుంటే ఇక్కడ భావించాలి, నటరాజు అంటే శ్రీచక్రం యొక్క విగ్రహాకారమే. అది పెద్ద రహస్యం. ప్రస్తుతానికి ఆ చిదంబర రహస్యం బయటపెట్టను, నమస్కారం చేసుకోండి చాలు. మొత్తానికి సంపూర్ణ ఆనంద స్వరూపుడు, జ్ఞానానంద స్వరూపమే నటరాజు. అది ఒకవైపు దక్షిణామూర్తి రూపం కూడా. అందుకే అపస్మారధనుజుడిని మర్దించి గోచరిస్తాడు. చిదంబర దక్షిణామూర్తిని పేరు ఆయనకి. జ్ఞానము ఆనందము రెండు కలిస్తే నటరాజు స్వరూపం. అందుకే మనకి సూత సంహిత మొదలైన గ్రంథాలు ఏం చెప్తాడంటే, జ్ఞానం కావాలన్నా మోక్షం కావాలన్నా నటరాజు స్వరూపాన్ని ధ్యానించాలి అని చెప్పారు ఇక్కడ. అలాంటి దివ్యమూర్తి స్వరూపాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. తాండవం సకల లోక సుఖైక మూలం గౌరీ మనోహరం. స్వామి యొక్క తాండవం సకల లోక సుఖాలకి మూలమైనది, గౌరీ మనోహరమైనది. అనేక విధి క్రమాఢ్యం, అనేక రకమైన పద్ధతులతో ఒక వరుసగా జరుగుతుంది తాండవం. అంటే అడ్డదిడ్డంగా ఉండదు, ఒక పద్ధతి ఉంటుంది అందులో. ముందు ఆ నాట్యంలో ఉండవలసిన పద్ధతుల్లో ఆ చతుర్విధ అభినయములు ఇత్యాదులను చూపిస్తూ క్రమ పద్ధతిలో నవరసాలని ప్రతిపాదన చేస్తాడు ఆయన. ప్రపంచంలో మనం చూసే నవరసాత్మకమైన అనుభవ చక్రమే శ్రీచక్రం. ఆ నవరసాత్మకమైన ప్రకటనమే శివనాట్యం. అది శ్రీ విద్య. శివనాట్యమే శ్రీ విద్య. నటరాజు స్వరూపమే శ్రీ విద్యాకృతి. ఇది విషయం. అందుకే ద్రష్టుం మహేష మమ చర్మ విలోచనాభ్యాం భోగ్యం భవాంతర సహస్రకృతం కదాను. ఇలాంటి నాట్యాన్ని ఈ చర్మచక్షువులతో నేను చూడగలనా అన్నాడు ఇక్కడ. దివ్య చక్షువులు ఇస్తే చూడొచ్చు, కానీ చర్మచక్షువులతో చూడగలనా? అది చూడాలంటే భవాంతర సహస్రకృతం, వేల కొలది పుట్టుకల్లో, వెయ్యి వేలు అంటే లెక్కకందని, లెక్కకందని పుట్టుకల్లోంచి తెచ్చుకున్న పుణ్యం ఉంటేనే గాని ఈ నేత్రములతో చిదంబరంలోని నాట్యాన్ని చూడలేను అన్నారు ఇక్కడ. ఇది చెప్పడానికి కూడా ఒక విషయం ఉన్నది. ప్రత్యేకమైన సాధన, అనేక జన్మల నుంచి సాధన చేస్తే వాళ్ళకి చిదంబరంలో నాట్యం ఇప్పటికీ కనబడుతుంది. చేయిస్తే ఎవరికి చేస్తే అలా చేసి చిదంబరంలో స్వామి నాట్యాన్ని చూసిన వాళ్లే పతంజలి వ్యాఘ్రపాదుడు. మేము చూసాము అనడానికి ఇప్పటికీ నిదర్శనంగా వాళ్ళిద్దరి యొక్క ఆరాధన ఇప్పటికీ జరుగుతుంది అక్కడ. నటరాజ స్వామికి ఇటు అటు ఉంటారు వ్యాఘ్రపాదుడు, పతంజలి. అందుకు చర్మచక్షువులతో చూడొచ్చు, కానీ భవాంతర సహస్రకృతం అలా ఉన్న వాడికి దివ్య చక్షువిచ్చి చూపిస్తాడు ఆయన. అర్జునుడికి దివ్య చక్షువిచ్చి విశ్వరూపం చూపించినట్లుగా అన్ని జన్మల పుణ్యమున్న యోగ్యుడికి స్వామి చిదంబరంలో ఇప్పటికీ దర్శనమిస్తాడు. చిదంబరంలో ఉన్న మహానుభావుడైన ఈయన నాకెప్పుడు ఇస్తావయ్యా అనే తపనతోనే ఉన్నారని శ్లోకం బట్టి మనకు తెలుస్తుంది. ఆ నాట్య దర్శన లోలుపత్వం. పైగా సంవత్సరం పాటు ఒక కఠోరమైన సాధన చెప్పారు శాస్త్రంలో. అది చేస్తే ఇప్పటికీ చూడొచ్చారు శివదర్శనాన్ని, నాట్య దర్శనాన్ని. కఠోర సాధన సంవత్సరం పాటు, చాలా తక్కువే కదండి సంవత్సర కాలం అంటే మన ఆయువులో. చేస్తే తప్పకుండా దర్శనం చేయొచ్చుట. బహుశా ఈ మహానుభావుడు చేసి ఉంటాడు, అందుకే చూడాలని తపనపడ్డాడు. మొదటి భాగాల్లో కొన్ని భాగాలు అయ్యేటప్పటికల్లా ఆ తాండవాన్ని వర్ణిస్తున్నాడు. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం ఈ తాండవ త్రయోదశిలో ప్రవేశిస్తున్నాం. త్రయోదశి, త్రయోదశి సంఖ్యలు వాడడం ఎందుకంటే త్రయోదశి అంటే ప్రదోషం అంతే కదా. శుద్ధ త్రయోదశిని పక్ష ప్రదోషం అంటారు, కృష్ణ త్రయోదశిని మాస ప్రదోషం అంటారు. ప్రదోషకాలం శివుడికి అత్యంత ప్రీతిపాత్రం. అందుకు ప్రదోషకాలంలోనే స్వామి నాట్యాన్ని ధ్యానం చేయాలి. నిత్య ప్రదోషం అంటే ప్రతిరోజు సాయంత్రం, కానీ ప్రదోష వ్రతం అంటే త్రయోదశి వ్రతమే మనకి ప్రదోష వ్రతం. అందుకే 13 శ్లోకాలే రచించారు ఈయన. త్రయోదశ సంఖ్యతో ఇక్కడ 13 శ్లోకాలు చెప్తున్నారు. 13 శ్లోకాలు ఒకే వృత్తంలో వెళతాయి. ఈ వృత్తము పేరు, ఛందస్సు పేరు శ్రగ్విణి. ఈ వృత్తం కృష్ణకన్నామృతంలో రాసక్రీడాష్టకంలో రచించారు. అంగనా మంగనా మంతరే మాధవో మాధవం మాధవం చాంతరేణంగనా ఇత్తమా కల్పితే మండలే మజ్జగ సంజగౌ వేణునా దేవకీ నందన. ఇది శ్రగ్విణీ వృత్తం అంటే. ఆ రాసక్రీడాష్టకం ఏ శ్రగ్విణీ వృత్తంలో లీలాసకులు రచించారో అదే శ్రగ్విణీ వృత్తంలో శివతాండవాన్ని ఇక్కడ వర్ణించారు. ఇక్కడ కృష్ణకర్ణామృతం అదైతే శివకర్ణామృతం. ఇది అది రాసక్రీడా నృత్యం. రాసక్రీడ అంటే నృత్యం అండి. బహు నర్తకి నర్తకయుక్త నృత్య విశేషో రాసహ అని భరతుడు నాట్యశాస్త్రంలో ఇచ్చిన నిర్వచనం అది. అనేక మంది నర్తకి నర్తకులు కలిసి చేసే నాట్యం పేరు రాసము. రాసలీల అంటే నాట్యలీల, అది నాట్యము. అందుకని పిచ్చి పిచ్చి మాట్లాడద్దు. అది పరమాత్మ ఒక్కడు అనేకమై గోపకాంతలతో చేసినటువంటి నృత్యం అది. అది రాసలీల, దివ్యలీల అది. అక్కడ రాసలీల నాట్య సంబంధి గనక సర్గుణి వృత్తంలో ఆయన అష్టకం రచిస్తే ఆ నాట్యం శివుడి దగ్గర కూడా అదే ఉన్నది. ఆయన తాండవ కృష్ణుడు, ఈయన తాండవ శివుడు. తాండవం కామన్. ఆ రాసలీల ఆనంద లక్షణం చిదంబరం నటరాజు చేసేది ఆనంద తాండవం.